Recording in progress.
హరే కృష్ణ. సో మనం ఇవాళ మూడోస్కంధం 10వ అధ్యాయంలోకి వెళ్తున్నాము. అయితే దాంట్లో వెళ్లే ముందర మూడోస్కంధం 9వ అధ్యాయం ఒకసారి చూసుకొని 10వ అధ్యాయంలోకి ఎంటర్ అవుదాము. సో మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాము ఇట్లా బ్రహ్మ ఏ విధంగా ఆయన గర్భదక్ష విష్ణు యొక్క నాభిలో నుంచి ఆయన కమలంలో నుంచి రావడం, చుట్టుపక్కల ఎట్లా చూసినా సరే ఆయనకి చీకటిగా కనిపించడం, సో అన్ని దిక్కులు వెతికినా కూడా ఎవరు ఆయనకి కనబడలేదు. సరే ఆయనకి ఎవరు మూలము అని వెతికే క్రమంలో ఆయన ఆ కమల యొక్క కాండంలో కూడా వెళ్ళి చూశాడు, కానీ ఎవరు కనిపించలేదు. తప తప అనేటువంటి ఆ శబ్దం వినిపించడంతో తపస్సు చేయడం ప్రారంభించాడు. సో ఇప్పుడు ఆయన తపస్సు చేయడం ప్రారంభించాడు, ఆటోమేటిక్గా ఆయనకి గర్భదక్ష విష్ణువుకి దర్శనం జరిగింది. సో గర్భదక్ష విష్ణువుకి దర్శనం జరిగిన తర్వాత ఆయన యొక్క రూపాన్ని వర్ణిస్తూ అనేక శ్లోకాలు మనం చూసాము. తర్వాత ఆ వర్ణన అయిన తర్వాత ఇప్పుడు బ్రహ్మ 3వ స్కందం 9వ అధ్యాయంలో సృష్టించడానికి కావాల్సిన శక్తి భగవంతుని వేడుకుంటూ ఆయన్ని ప్రార్థిస్తాడు అన్నమాట. ఎట్ ద సేమ్ టైం ఆయనలో ఉన్నటువంటి కొన్ని లోపాలు లేదా ఆయన ఎక్కడైనా ఒకవేళ మాయలోకి గురి అయితే ఆ మాయలోకి గురి కాకుండా ఉండడానికి బ్రహ్మ స్వయంగా ప్రార్థన చేస్తాడు అన్నమాట గర్భదక్ష విష్ణుకి. సో అదే మనం 9వ స్కందం 9వ అధ్యాయంలో మనం పోయినసారి మనం చూసాము. సో ఒకసారి మనం రివిజన్ చేసుకుంటే, సో బ్రహ్మన్నాడు, ఎన్నో సంవత్సరాల తపస్సు తర్వాత నీ అనుగ్రహం వల్లనే నన్ను నేను తెలుసుకోగలిగాను లేదా నిన్ను నేను తెలుసుకోగలిగాను. తర్వాత నీవు ఎంత పవిత్రమైన వాడు అంటే అపవిత్ర వస్తువులు కూడా నీకంటే ఉత్తమంగా కనిపిస్తాయి. ఎవరికి గుణాల ప్రభావంలో ఉన్న వాళ్ళకి అపవిత్ర వస్తువులు కూడా కనిపిస్తాయి. సో అపరాధాల కారణంగా వాళ్ళు ఆ బుద్ధి మందగించి అమంగళ కార్యక్రమాలతోనే వాళ్ళు ఎప్పుడు నిమగ్నం అవుతారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదేవి క్లేశాలతో వాళ్ళు ఎప్పుడు ఇబ్బందులు పడుతూనే ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ బద్ధజీవులు శరీరం ఉన్నది కేవలం అనుభవించడానికే అన్న భావన ఉండడం వలన వాళ్ళు భౌతిక క్లేశాల నుండి ఎప్పుడు వాళ్ళు బయటికి పడలేరు. మరి అటువంటి వాళ్ళని కృష్ణుడు ఎలా స్పందిస్తాడు అంటే, వాళ్ళు కథాశ్రవణం పట్ల అంత సుముఖత చూపించరు కాబట్టి వాళ్ళు సంసారంలో ఎప్పటికీ వాళ్ళు విముక్తి చెందలేరు అన్నమాట సంసారం నుండి. సో నీ కథా శ్రవణానికి విముఖత చూపితే జ్ఞానులు కూడా సంసారం నుండి విముక్తి చెందలేరు. అంటే కథాశ్రవణానికి ఎవరైతే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారో వాళ్ళు మాత్రమే ముక్తి పొందగలుగుతారు. మిగతా వాళ్ళు జ్ఞానులైనా యోగులైనా ఎవరైనా సరే కథాశ్రవణానికి ఎవరైతే రుచి పొందలేరో వాళ్ళు ఎప్పటికి కూడా ముక్తి పొందలేరు అన్నమాట. అదే భక్తులైతే నన్ను కర్ణాల ద్వారా చూస్తారో వారి కమలం లాంటి హృదయంలో నివసిస్తాను. కర్ణాల ద్వారా వినడం అంటే మళ్ళీ అదే శ్రవణం. ఒక విధంగా చెప్పాలంటే ఈ అధ్యాయంలో ఎవరైతే తీక్ష్ణంగా వింటారో కృష్ణ కథని, లేదా రుచిని ఆస్వాదిస్తారో, లేదా ఆసక్తి చూపిస్తారో కృష్ణ కథ, వాళ్ళ యొక్క హృదయంలో ఎప్పటికీ నేను నివసిస్తాను, వాళ్ళ హృదయం వదిలి నేను పోను అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో ఆ విధంగా ఆయన చెప్తూ ఏ విధంగా ఎవరెవరితో ఎట్లా స్పందిస్తాడు అనే దానికి, దేవతారాధకుల వల్ల ఆయన తృప్తి పొందడు, భక్తుల వల్ల తృప్తి పొందుతాడు, అభక్తులకి అసలు అందుబాటులోనే ఉండడు అసలు. అలాగే భగవుని కోసం చేసిన కార్యాలు, దానం, తపస్సు, సేవ ఎప్పటికీ వృధా కాదు. అది భగవుని కోసం చేసినట్లయితే ఎప్పటికీ కూడా వృధా కాదు అని చెప్పి బ్రహ్మ స్వయంగా చెప్తున్నాడు అనమాట. అలాగే ఆయనకి ప్రణామాలు అర్పిస్తూ బ్రహ్మ అంటున్నాడు, భగవన్ నామం ఎవరైతే అప్రయత్నంగా మరణ సమయంలో జపిస్తారో పాపాల నుండి బయటపడి భగవంతుణ్ణి చేరుకుంటాడు. అలాగే ఆయన కృష్ణుడు చెట్టుకి మూలం, ఆయన చెట్టు కాబట్టి అన్ని కొమ్మలకి ఆయన మూలం. సో బ్రహ్మ అంటున్నాడు, నేను, శివుడు, విష్ణు ఎవరైనా సరే వీళ్ళందరూ కూడా కొమ్మల్లాంటి వాళ్ళు. ఎవరికి? కృష్ణుడు అనే చెట్టుకి. కాబట్టి మళ్ళీ బ్రహ్మ అంటున్నాడు, నేను నీ కాలం అంశానికి నేను ఎప్పుడు భయపడతాను అని. నేను సమస్త గ్రహాలకు నాయకుడు అయినప్పటికీ, ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసిన రెండు పరార్థాల కాలం ఉన్నప్పటికీ నేను నీ కాలం అంశానికి నేను భయపడతాను. అంటే కృష్ణుడి యొక్క ఒక శక్తి కాలం, ఆ కాలానికి నేను కూడా భయపడతాను అంటే ఇంకా మళ్ళా గోల పరిస్థితి ఏంటి? అలాగే నువ్వు అనంత శేషుడి మీద యోగ నిద్రలో ఉండగా నేను నీ నాభి నుండి ఉద్భవించిన కామనం నుండి జన్మించాను, కావున నిద్ర నుండి మేలుకొనుము అని చెప్పి బ్రహ్మ స్వయంగా మంగళారతి పడుతున్నాడు అనమాట, దయచేసి లేయండి అని. సో తర్వాత బ్రహ్మదేవుడు భగవంతుడికి విన్నపాలు చేసుకుంటాడు, ఏమని, నువ్వు అందరి మేలు కోరేవాడు కనుక ఒకవేళ నేను సృష్టించే క్రమంలో భౌతిక ఆసక్తికి నేను సృష్టికర్త అన్న భావన కలగకుండా నన్ను కాపాడండి. చూడండి, బ్రహ్మ లాంటి వాడే ఉన్నాడు, భౌతిక ఆసక్తి మరియు నేనే సృష్టికర్త అన్న భావన కలగకుండా మీరే నన్ను కాపాడాలా అని. అంటే ఇది సహజం అన్నమాట, మనం గమనిస్తే సహజం. భౌతిక అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు భౌతిక ఆసక్తి కలగడం సహజమైపోయింది, తర్వాత నేనే నన్నిటికీ మూలం, సృష్టికర్త నేనే అన్న భావన కలగడం కూడా సహజం అనమాట. కాబట్టి ఈ సహజం జరుగుతుంది. అందుకే మనం 9వ అధ్యాయం 4వ శ్లోకం నుంచి 10వ శ్లోకం వరకు మీరు గమనిస్తే కృష్ణుడు యొక్క ఐశ్వర్య జ్ఞానంలో మనకు ఏం తెలుస్తుంటే, భగవంతుడు ఆయన ఎవరి మీద ఆధారపడ్డు, ఆయన అన్ని చేస్తాడు కానీ ఎటువంటి ఆసక్తి అతను చెందడు. అదే భగవంతుడు యొక్క ఐశ్వర్య జ్ఞానం అని చెప్పేసి మనం అంతకుంచి మనం ఎంతో డిస్కస్ చేసాం. కానీ చూడండి, బ్రహ్మ జీవుడి కంటే కూడా ఎన్నో రెట్లు శక్తిమంతుడు, అయినప్పుడు కూడా ఆయన కూడా మాయ గురే తప్పదు కాబట్టి భగవంతుని ముందే వేడుకునేస్తాడు అనమాట. యాక్చువల్లీ మన ప్రాంతం ఇట్లాగే ఉండాలి, ఏదైనా కార్యం నిమగ్నం అవుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా ఒక వ్యాపారాల్లో ఉన్నప్పుడు, ఇంకేదైనాటువంటి బాధ్యతలో ఉన్నప్పుడు, నాయన నాకు వీటి పట్ల ఎటువంటి వ్యామోహం కలగకుండా, వీటి పట్ల నేను ఆసక్తి కాకుండా, నేను ఎప్పుడూ కూడా డిటాచ్డ్గా అంటే ఎటువంటి ఆసక్తి లేకుండానే నేను ఈ కార్యం అయ్యేటట్టు నన్ను చూడు స్వామి అన్నట్టుగానే యాక్చువల్ మనం వేడుకోండి, కాపాడండి అని చెప్పేసి బ్రహ్మ స్వయం ఇక్కడ కృష్ణుడితో వివరిస్తున్నాడు అనమాట. నేను వేదాల్లో ఇక ఎటువంటి వర్ణనలకు ఆకర్షితుడు కాకుండా కాపాడండి. చూడండి, వేదాల్లో అనేక వివరణలు ఉంటాయి అన్నమాట, అనేక ఆకర్షణలు ఉంటాయి అక్కడ. కానీ బ్రహ్మ చూడండి, స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, అడుగుతున్నాడు ఏమని అంటే, దయచేసి నన్ను ఎటువంటి ఆకర్షణకు, వేదాలు చదివే క్రమంలో ఆకర్షణకు గురి కాకుండా నన్ను కాపాడండి అని. అందుకే బ్రహ్మ 3 సార్లు వేద చదివిన తర్వాత ఆయనకి కృష్ణుడు దేవుడు అని అర్థమైంది. లేకపోతే ఈ ప్రార్థన లేకపోతే ఎటువంటి వాడైనా సరే బ్రహ్మ లాంటి వాడికే కృష్ణుడు మూలం అని తెలియకుండా పోవచ్చు, ఒకవేళ ఆయన కాని ఆకర్షుడు కాని అయిపోతే. కాబట్టి భగవంతుడిని ఆ విధంగా వేడుకున్న తర్వాత, బ్రహ్మ ఆ విధంగా భగవంతుని వేడుకున్న తర్వాత బ్రహ్మ పరిస్థితిని చూసి భగవంతుడు ప్రతిస్పందించడం ప్రారంభించాడు. సో ఆయనకి ముఖ్యంగా ఏం చెప్పారంటే, భక్తియుత సేవ భావంలో ఈ కార్యం నిర్వహించినట్లయితే నాలో అన్ని చూస్తావు, అన్నిటిలోనూ నన్ను చూస్తావు. ఎప్పుడైనా నన్ను భక్తియుత సేవలో గాని నువ్వు కానీ నీ ఈ కార్యాలు నిర్వహిస్తే, అంటే భక్తియుత సేవ కార్యక్రమాలు అంటే ఏంటి, ఇదంతా కృష్ణుడి యొక్క ఆజ్ఞ వరకు నేను చేస్తున్నాను, కృష్ణుడిని తృప్తిపరచడానికి కోసం నేను చేస్తాను అనే భావంలో కానీ మనం కానీ చేస్తే, అప్పుడు మనం అన్నిట్లోనూ కృష్ణుని చూడగలుగుతాం, కృష్ణుడిలోనే అన్నిటిని చూడగలుగుతాం, అన్నిటిని చూడగలుగుతాం అనమాట. ఒక విధంగా భగవంతుడు ఏమంటాడంటే, నీకు సృష్టికి కావాల్సిన నిర్మాణానికి కావాల్సిన తెలివితేటలన్నీ నీకు ఆటోమేటిక్గా వస్తాయి, అనుగ్రహం నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయిలే, ఎందుకంటే నీ తపస్సు నీలో ఉన్న విద్యను చూసి నేను అదే నేను తృప్తి చెంది నేను నీకు అనుగ్రహాన్ని ఇస్తున్నాను అంటాడు అనమాట. ఆ విధంగా భక్తుల సేవలో ఉంటూ ఉండడం వల్ల మాత్రమే నువ్వు కాపాడబడతావు అంటాడు అనమాట. నీ మనసు నా మీద నిమగ్నమైంది కావున సృష్టి చేసే కార్యంలో ఉన్నప్పటికీ రజోగుణం నిన్ను బంధించలేదు. చూడండి, అంటే మనకి భగవంతుడు ఏ విధంగా చెప్తున్నాడు, ఇవన్నీ కూడా కృష్ణ సంబంధంలో నుంచి చేస్తేనే మనం ఎటువంటి ఆసక్తికి ఆకర్షణకి గురి కాకుండా, మనం ఎటువంటి బంధకాలకు ఇరుక్కోకుండా మనం ముందుకెళ్ళగలుగుతాం అన్నమాట అని చెప్తూ, చివరిగా మళ్ళీ కృష్ణ అన్నాడు, నాతో మాత్రమే సంబంధం ఉండాలి. నువ్వు ఎన్నో కార్యాలు నిర్వహిస్తావు, ఇప్పుడు ఎంతో మందిని సృష్టించబోతావు, లోకాలు సృష్టించబోతావు, జీవులు సృష్టించబోతావు, మాయను సృష్టించబోతావు, అన్నీ వస్తాయి ఇప్పుడు, కానీ ప్రతి అన్ని 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 అవస్థల్లో అన్ని పరిస్థితుల్లో నాతో సంబంధం ఉండాలి నీకు అంటున్నాడు భగవంతుడు. ఇది ఆదేశించిన తర్వాత బ్రహ్మ తర్వాత నిష్క్రమించాడు అనమాట భగవంతుడు అక్కడి నుంచి. కాబట్టి నా ఆదేశాన్ని అనుసరిస్తూ నీవు జీవుల్ని ఎప్పటిలాగే నువ్వు సృష్టించవచ్చు, నా ఆదేశాలను అనుసరిస్తూ నేను చెప్పిన యథావిధంగా నువ్వు పాటించినట్లయితే నీకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు రావు. సో సేమ్ మనం అదే అడుగుజాడల్లో మనం కూడా భగవద్గీత భాగవతులు చెప్పినట్లుగా మనం కూడా దాన్ని అనుసరిస్తే, సో మనకు కూడా క్రమక్రమంగా ఈ ఆసక్తులు అన్నీ కూడా తగ్గిపోతాయి అన్నమాట. సో ఎప్పుడైతే భగవంతుని ఇటువంటి కోరికలు కోరాడో బ్రహ్మ ఏమని, నేను ఎటువంటి ఆసక్తికి గురి కాకూడదు, ఎటువంటి మాయా ప్రభావం నేనే సృష్టికర్త అనే భావం నాలో రాగుతున్నాడు. దానికి భగవంతుడు ఏం సమాధానం ఇచ్చాడు, నువ్వు ఎప్పుడు కూడా ప్రతిదాని నువ్వు నాతో సంబంధంలో చూసినట్లయితే, నా భక్తిత సేవలు నువ్వు నిరంతరంగా నిమగ్నం అవుతున్నట్లయితే, నా ఆదేశాల మేరకు నువ్వు నడుచుకుంటున్నట్లయితే, నువ్వు ఎప్పటికీ కూడా ఈ రజోగుణ ప్రభావంలో లేదా గుణాల ప్రభావంలో ఎప్పుడు గురి కాకుండా యథావిధంగా నువ్వు నీ యొక్క కార్యాలని నువ్వు నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి భగవంతుడు ఆదేశించాడు. ఇప్పుడు ఆయన సృష్టిని అంటే ఒక విధంగా చెప్పాలంటే భగవంతుడు ఆల్రెడీ ప్రైమరీ క్రియేషన్ అయిపోయింది, సర్గ అయిపోయింది. అది ఎట్లాగా, అదే ప్రధాన మహతత్వ అహంకారం నుంచి గుణాలు, గుణాల నుంచి ఇంకా తన్మాత్రాలు, పంచభూతాలు, మనసు, ఇవన్నీ వచ్చాయి. ఇదంతా కూడా సర్గ అంటారు, అంటే ఇది ప్రథమ సృష్టి. ఇప్పుడు ఏదైతే బ్రహ్మ సృష్టించబోతున్నాడో అది విసర్గ, ఇది ద్వితీయ సృష్టి. ఓకే, సో విసర్గ అంటారు అన్నమాట. సో ఆ విసర్గ చేయడానికే ఇప్పుడు బ్రహ్మ భగవంతుని ప్రార్థించాడు అనమాట, నాకు శక్తి కావాలి అని ఆ ప్రార్థనలో చేశాడు భగవంతుడు. సో ఇప్పుడు ఈ విసర్గ అంటే బ్రహ్మ ఏ విధంగా లోకాలను సృష్టిస్తాడు, తర్వాత జీవులు సృష్టిస్తాడు, ఇంకా అనేక అనేక అంశాలని భౌతిక ప్రపంచం నడపడానికి కావాల్సినటువంటి ఏవేవి అంశాలు కావాలో వాటన్నిటిని ఏ విధంగా బ్రహ్మ ఇప్పుడు ఒకటి సృష్టిస్తాడో మనం ముందు ముందు చూడబోతాం అన్నమాట. సో కాబట్టి ఇది 10వ అధ్యాయం చేయము. సో సృష్టిలో విభజనలు. సో విదురుడు ప్రశ్నించాను, సారీ ఈ భాగం, భగవంతుడు ఆదేశం మేరకు బ్రహ్మ విసర్గ చేస్తాడు. విదురుడు ప్రశ్నించాను, బ్రహ్మ తన శరీరము మరియు మనసు నుండి జీవుని ఎలా సృష్టించాడు అని విదురుడు స్వయం మైత్రేయుని అడుగుతున్నాడు. సో మైత్రేయుడు సమాధానం చెప్తున్నాడు, బ్రహ్మ భగవంతుడి ఆదేశం మేరకు కొన్ని వేల సంవత్సరాలు ధ్యానం చేశాడు. ఎస్, మళ్ళీ ధ్యానం చేశాడు అనమాట. కాబట్టి మనం చూసాం కదా సృష్టిలో భాగంగా ఈ గర్భోదక సముద్రం బాగా నీళ్లు పెరిగిపోయినాయి. సో ఆ నీళ్లు కొంచెం దాన్ని ఇది తగ్గిపోవాలన్నమాట, ఆ నీళ్లు సగాన్ని వరకు రావాలి. కాబట్టి దాన్ని నివృత్తి చేయడానికి, దాన్ని నివారించడానికి, సో జోరైన గాలికి నీరు పద్మకాండం అలజడి చెందడం చూశాడు. సో 3:9:20 ప్రకారం ఎక్కువ తపస్సు దివ్య జ్ఞానం కారణంగా బ్రహ్మకు విజ్ఞానం అందినది అని గాలిని నీటిని మొత్తం త్రాగేశాడు అనమాట. బ్రహ్మ ఆ నీరు నీరు శాతం ఎక్కువ ఉంది అక్కడ, గర్భోదక సముద్రం నీరు శాతం ఉంది, గాలులు ఎక్కువ ఉన్నాయి. అయితే చెప్పాడు ఆ తర్వాత ఇంతకాలం ఆయన ధ్యానం చేసిన వల్ల ఆయనకి దివ్య జ్ఞానము ప్లస్ విజ్ఞానము ఈ రెండు అందినాయి అనమాట. సో సో విజ్ఞానం అందింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలని తెలుసు. కాబట్టి గాలిని నీటిని మొత్తం ఆయన తాగేస్తాడు అనమాట. అంటే ఇప్పుడు ఎంత అవసరమో ఆ బ్రహ్మాండంలో ఎంత అవసరం గాలి నీరు అది మాత్రం ఉంచి ఎక్సర్సైజ్ అయితే ఉందో దాన్ని మొత్తం ఆయన తాగేస్తాడు అనమాట బ్రహ్మ. సో తాగేసిన తర్వాత ఆ కమలం విశ్వం మొత్తం విస్తరించిన దృశ్యాన్ని గమనించి గ్రహాలన్నింటినీ ఈ కమలం పై నుండి నిర్మిస్తాను అని అనుకుంటాడు. సో కమలం ఉంది, ఆ కమలం మొత్తం ఒక బ్రహ్మాండాన్ని మొత్తం అది విస్తరించింది అనమాట. కింది భాగం విస్తరించింది. అప్పుడు బ్రహ్మ ఉన్నాడు, ఈ కాండం పై భాగం నుంచే నేను లోకాలను సృష్టిస్తాను అని చెప్పి ఆయన అనుకుంటాడు. భగవంతుడి సేవలో నిమగ్నమై బ్రహ్మ కమలంలోకి ప్రవేశించి మొదట మూడుగా తర్వాత 14 విభాగాలుగా విభజించాడు. సో ఇప్పుడు బ్రహ్మ విసర్గ చేయాలి. విసర్గలో ఫస్ట్ గ్రహాలు సృష్టించాలి, అంటే లోకాలు సృష్టించాలి. మొదట 3 భాగాల కింద డివైడ్ చేశాడు, ఊర్ధ్వ మధ్యమ అధమ. ఊర్ధ్వలోకాలని స్వర్గలోకాలు, మధ్యమాన్ని అనుకుంటే భూలోకాలు, కిందవన్నీ కూడా అధమలోకాలని కూడా పాతాల లోకాలు. ఇప్పుడు మనం గమనిస్తే ఈ 3 భాగాలనే ఒక్కొక్క భాగంలో మళ్ళీ విస్తరిస్తూ మొత్తం 14 లోకాలైనాయి, 14 విభాగాలైనాయి. చూసాం కదా స్వర్గం పైన ఉన్న లోకాలన్నీ ఊర్ధ్వ భాగం, అంటే పై భాగం. పై భాగంలో 7, భూమి 1, ఆ తర్వాత కింద 6, అధమలోకాలు 6. ఆ విధంగా 3 భాగాల్ని 14 విభాగాల కింద చేసి 14 లోకాలనైనా సృష్టిస్తాడు అనమాట. సో 14 విభాగాలను 14 లోకాలుగా జీవులకు తగిన విధంగా తన స్వార్థం లేని పరిపూర్ణ భక్తుల సేవ కారణంగా సృష్టించగలిగాడు. ఎందుకంటే భౌతిక ప్రపంచం అన్నంగా బ్రహ్మాండాలు ఉండాల్సిందే, బ్రహ్మాండాల్లో లోకాలు కావాలా, ఆ లోకాల్లో దాంట్లో జీవుల్ని నింపాలి. జీవులు ఎలా నింపుతాడు, జీవుల యొక్క పూర్వ కర్మలలో భాగంగా వాళ్ళకి ఎటువంటి వాళ్ళ స్వభావాన్ని తగినట్టుగా వాళ్ళకి ఎటువంటి వాతావరణం అర్హత సంపాదిస్తారో అటువంటి వాతావరణం తగినట్టుగా ఆ జీవులు ఆయా లోకాలకు వాళ్ళు ఆ రూపాల్లో ఆ లోకాలకు వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ కూడా బ్రహ్మ తన స్వయం శక్తితో ఆయన ఇది చేయలేదు. ఇవన్నీ కూడా ఆయన భగవంతుడి నుంచి తగినటువంటి భగవంతుడికి భక్తిత సేవలో భాగంగా ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి దానికి కావలసినటువంటి తెలివితేటలు, దానికి కావాల్సినటువంటి శక్తి అన్ని కూడా ఆటోమేటిక్ గా వస్తాయి అన్నమాట. మీరు కానీ గమనిస్తే 2వ స్కందం 5, 6 అధ్యాయాల్లో అక్కడ ఈ సృష్టి ఎలా జరిగింది అన్నదానికి నారదుల వారే స్వయంగా బ్రహ్మను అడుగుతారు. ఎందుకంటే సృష్టించిన వాడు బ్రహ్మ కాబట్టి. సో ప్రశ్న అడిగినప్పుడు బ్రహ్మ అక్కడ కూడా ఇదే పాయింట్ చెప్పాడు, నేను కాదు అసలు సృష్టించేది, దేవాదేవుడు సృష్టిస్తాడు, ఆయన ఇచ్చిన మాస్టర్ ప్లాన్ ప్రకారంగానే ఆయనే తయారు చేసేటువంటి, ఆయన ఇచ్చినటువంటి పదార్థాలతో, ఆయన ఇచ్చినటువంటి తెలివితేటలతో నేను సృష్టిస్తాను. అందరూ కూడా నన్ను, నేను నన్ను మెయిన్ సృష్టికర్త అనుకుంటారు, నేను కాదు దేవాదేవుడు సృష్టికర్త. ఏదైతే ఆ ఆ మాట ఆ స్టేట్మెంట్ అక్కడ అప్పుడు వదిలేడో దాన్ని కొనసాగిస్తూనే ఇక్కడ కూడా మనకు అదే వివరణ అదే ఫాలో అవుతూ వస్తా ఉంది. అంటే మనకి ఎక్కడ ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర ఒకలాగా చెప్పి ఇంకో దగ్గర ఇంకోలాగా చెప్పేటువంటి అవకాశం ఇక్కడ మనకి, అలాంటి స్టేట్మెంట్స్ ఇక్కడ లేవు. సో నారదుల వారు అడిగిన ప్రశ్నలకు బ్రహ్మ ఏ విధంగా సమాధానం చెప్పాడో అదే విధంగా ఇక్కడ మైత్రేయుడు కూడా బ్రహ్మ ఏ విధంగా సృష్టించాడు అనేది మైత్రేయుడు విదురుడు చెప్తూనే ఉన్నాడు, సేమ్ డిటో. కాబట్టి ఇక్కడ ఎక్కడ టైం ఫ్రేమ్ మారిపోయింది. సో నారదు వారు బ్రహ్మతో మాట్లాడినటువంటి సందర్భం అది ఏ యుగంలో జరిగిందో మనకు తెలియదు, కానీ అలాగే ఇక్కడ కూడా విదురుడు మైత్రుడు అడిగినటువంటి కాలం వచ్చి ద్వాపర యుగం. సో నారదు వారు బ్రహ్మ అడిగినటువంటి ఆ కాలం మేబీ సత్యయుగమా ఏ యుగం అనేది, కానీ ఆ ఇన్ఫర్మేషన్ అయినా సరే ద్వాపర యుగంలో ఇన్ఫర్మేషన్ అయినా సరే రెండు పక్కాగా ట్యాలీ అయ్యారు. అదే అనమాట ఇక్కడ పరంపరలో మనం తెలుసుకున్నప్పుడు కాలానికి అతీతంగా వ్యక్తులకు అతీతంగా ఇన్ఫర్మేషన్ ప్యూర్గా ఉన్నప్పుడు మనకి ఆ రోజు తెలుసుకున్న ఆ మాటే ఈరోజు కూడా అదే దాన్ని కొనసాగిస్తూ దాన్ని ధృవీకరిస్తూ మనం ఫాలో అయినట్లయితే ఆటోమేటిక్గా మనకి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లూజ్ అవడం ఉండదు. ప్లస్ మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా అది చాలా అది పరమసత్యంతో కూడుకుందనమాట ఆ ఇన్ఫర్మేషన్ కూడా. కాబట్టి ఆ రోజు నారదుల వారికి బ్రహ్మదేవి చెప్పాడు, భగవంతుడి లేకపోతే కృష్ణుడి యొక్క అనుగ్రహం లేకపోతే కృష్ణుడు ఆ శక్తి ఇవ్వకపోతే ఆ తెలివితేటలు ఇవ్వకపోతే నేను చేయగలిగింది ఏమి లేదని ఇప్పుడు అదే అన్నాడు. సో 14 విభాగాలను 14 లోకాలుగా జీవులకు తగిన విధంగా తన స్వార్థం లేని పరిపూర్ణ భక్తి సేవ కారణంగా సృష్టించగలిగాడు. సో తర్వాత విదురుడు ఏమడిగాడు, సరే సృష్టిని ప్రశ్న పక్కన పెట్టి వెంటనే ఇప్పుడు విదురుడు కాలం యొక్క లక్షణాలు వివరించమని ప్రశ్నిస్తాడు. కాలం అంటే ఈ భౌతిక చక్రం, భౌతిక ప్రపంచం సృష్టించాడు, బ్రహ్మాన్ని సృష్టించాడు, మరి ఎప్పుడు మళ్ళీ దీని అంతం ఉంటుంది, ఎంతకాలం వరకు దీన్ని మెయింటైన్ చేయబడుతుంది, దీని వీటి మధ్యలో మళ్ళీ ఇంకేదైనా విభాగాలు వస్తాయా, ఇంకేదైనా విభజనలు వస్తాయా, అసలు ఆ కాలం ఆ కాలం అనేటువంటి ఆ అంశము ఎవరిది, అది ఎక్కడి నుంచి వచ్చింది, ఈ కాలం ఎవరు సృష్టించారు ఈ కాలాన్ని అన్న విధంగా ఆ ప్రశ్నలకి ఆ ప్రశ్నల్ని విదురుడు అడుగుతాడు అనమాట మైత్రేయుణ్ణి. దానికి సమాధానం చెప్తూ విదురుడు సారీ మైత్రేయుడు దానికి సమాధానం చెప్తూ కాలం యొక్క లక్షణాలు చెప్తాడు అనమాట. సో కాలం యొక్క లక్షణాలు కానీ మనం గమనిస్తే ఫస్ట్ అసలు కాలం గుణాలపై ప్రభావం చూపుతుంది, అంటే కాలాన్ని బట్టి గుణం మారిపోతుంది. కాబట్టి కాలం యొక్క ప్రభావం గుణాల మీద ఉంది. మనం ఎప్పుడు ఎన్నోసార్లు డిస్కస్ చేసుకున్నాం కాలము కాలాన్ని బట్టి గుణాలు మారుతాయి. ఉదాహరణకి తెల్లవారుజామున మనలో సత్వగుణ ప్రభావం ఎక్కువ ఉంటుంది, మధ్యాహ్నం కార్యకృత కాలంలో మన మీద రజోగుణ కాలం ప్రభావం ఎక్కువ ఉంటుంది, సాయంత్రం లేదా రాత్రి సమయంలో మన మీద తమోగుణ ప్రభావం ఉంటుంది. అంటే కాలం ఈ భౌతిక ప్రపంచంలో కాలం అనేటువంటి ఒక శక్తి ఏదైతే ఉందో దానికి గుణాలను ప్రభావితం చేసేటువంటి ఆ లక్షణం ఉంది. ఎటువంటి గుణాలు లేవు కనుక అంచనా వేయలేము. కాలానికి ఎటువంటి గుణాలు లేవు, కాలము గుణాల మీద ప్రభావం చూపిస్తుంది కానీ కాలానికి గుణం లేదు, కాలం స్వతంత్రమైంది. కాలం గుణాలని కంటే మారుస్తుంది కానీ గుణాల వల్ల కాలానికి ఏం కాదు. అందువల్ల కాలంలో ఎటువంటి గుణం లేదు, కాలం అనే అంశం గుణాలు, కానీ కాలము గుణాలని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కాలాన్ని అంచనా వేయలేము ఎప్పుడు ఏం జరుగుతుందో. ఈరోజు మధ్యాహ్నం ఏం జరుగుతుందో చెప్పలేము, రేపు సాయంత్రం ఏం జరుగుతుందో మనం చెప్పలేము, ఎందుకంటే ఒకటి చెప్పండి, ఒక అదృశ్య శక్తి లాగా ఉంటుంది కాలం. సో కాలం అంత బలమైంది అన్నమాట, దానికి ప్రారంభం అంతం లేదు. వాస్తవానికి ఆధ్యాత్మిక ప్రపంచంలో అసలు కాలానికి ప్రారంభం అంతం ఏమి లేదు, కానీ భౌతిక ప్రపంచం వచ్చేసరికి మాత్రం కాలం ప్రభావం అంతం ఉంది. అంటే ఒక విధంగా అంటే ఇక్కడ పాయింట్ వచ్చింది, మరి ప్రారంభము అంతం లేదు అంటే ఈ సృష్టి ఎప్పుడు సృష్టించబడుతుంది, అలాగే ఎప్పుడు ఈ ఈ మొత్తం భౌతిక ప్రపంచం అంతం ఎప్పుడైపోతామని చెప్పలేము. ఎందుకంటే సృష్టించబడుతుంది మళ్ళీ అంతం అవుతుంది, మళ్ళీ సృష్టించబడుతుంది మళ్ళీ అంతం అయిపోతుంది, మళ్ళీ సృష్టించబడుతుంది, అట్లాగా ఎంతవరకు ఈ సైకిల్స్ కొనసాగుతాయో ఎవరిని చెప్పలేము. ఈ కాలచక్రము ఇట్లాగా ఎంతమంది బ్రహ్మలు వస్తూ ఉండాలో పోతా ఉండాలో, ఎన్నిసార్లు కాళదక్ష విష్ణు లేదా మహావిష్ణువు ఎన్నిసార్లు ఈ సృష్టిని సృష్టిస్తూ మళ్ళీ లయం చేస్తూ సృష్టిస్తూ లయం చేస్తూ దానికి ప్రారంభం ఎక్కడ అంతం ఎక్కడో హోల్ తీసుకుంటే అది ఎప్పుడు జరగలేదు. కానీ ఒక సృష్టికి కాల ఒక సృష్టికి ప్రారంభం అంతం చెప్పచ్చు. ఇట్లాగా అనేక సృష్టిలు అనేక లయలు జరుగుతున్నప్పుడు దీనికి అంతం ఎప్పుడో మనం చెప్పలేము. అంటే అంతం ఎప్పుడవుతుంది, అందరు జీవులందరూ వైకుంఠం వెళ్ళిపోతే అప్పుడు అంతం అయిపోతుంది. కానీ జీవులందరూ వైకుంఠం వెళ్ళే పరిస్థితి ఎప్పుడు వస్తుందో మనం చెప్పలేము. అందుకే ఇక్కడ ప్రారంభం లేదు అంతం లేదు. భౌతిక శక్తిని భగవంతుడి నుండి వేరు చేయడానికి సాధన కారణం. ఎస్, భౌతిక శక్తిని భగవంతుడి నుంచి వేరు చేయడానికి అంటే మనం ఏ కాలంలో అయితే మనం ఉన్నామో ఆ కాలంలో మనం కానీ సాధన చేయగలిగితే ఆ కాల ప్రభావంతో, ఉదాహరణకి బ్రహ్మముహూర్తం అనే కాలంలో మనం కానీ సాధన కానీ గట్టిగా చేయగలిగితే మనం ఈజీగా భౌతిక శక్తిని అధిగమించి మనం భగవద్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. మనం భగవద్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు మళ్ళీ ఆడ సరైన కాలాన్ని మనం ఎంచుకోగలిగితే, సరైన కాలాన్ని. అందుకే మనం ప్రతిసారి అంటూ ఉంటాం తెల్లవారుజామునే మ్యాక్సిమం లాగి చేసేయండి. ఎందుకంటే అప్పుడున్న కాలము మనకి మన సాధనకి అనుకూలిస్తుంది, ప్లస్ భౌతిక శక్తి నుండి మనం వేరుపడడానికి భగవంతుని చేరుకోవడానికి చాలా సులభం అవుతుంది. అలాగే కాలంలో ఇంకో ప్రభావం ఏంటంటే విశ్వంలో 14 లోకాల విభజన, అది కూడా కాల ప్రభావం జరుగుతుంది. అలాగే భగవుడి యొక్క లక్షణం ఇంకోటి అంటే అది భగవుడి యొక్క నిరాకార రూపం, అది భగవుడి యొక్క ప్రతినిధి, ఇది భగవుడి యొక్క అంశము కాలం, కానీ ఆ కాలానికి రూపం లేదు, నిరాకారం. మరి కాలం వచ్చి భగవుడి యొక్క నిరాకారం, అలాగే భగవుడి యొక్క శక్తి అది, అందుకే అది భగవుడి యొక్క ప్రతినిధి. అన్ని కాలమే చూసుకుంటుందిలే, కాలం మాట్లాడుతుంది, సమయం వచ్చినప్పుడు మనం మాట్లాడదాంలే, అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది అంటాం. ఇవన్నీ కూడా కాలం యొక్క లక్షణాలు అన్నమాట. ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచింపజేస్తుంది. ఈ కాలం ఇంకో లక్షణం ఏంటి, ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచిస్తుంది, గతాన్ని భవిష్యత్తుని మరిచేలా చేసేస్తుంది ఈ కాలం కూడా. కాలక్రమంలో మనం ఎన్నో మర్చిపోతూ ఉంటాం, ఎన్నెన్నో ప్లాన్లు వేసుకుంటాం, అయినప్పటికీ కూడా ఒక సందర్భం వచ్చినప్పుడు, ఒక గడ్డు కాలం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం మనం. ఆ రోజు అప్పటికప్పుడు జరిగినటువంటి ఆ ప్రమాదం వల్ల దాన్నో దీన్నో దాని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం మనం. అంటే కాలం మంచి అయితే ఆలోచింపజేస్తుంది అన్నమాట. అలాగే 3 రకాల ప్రళయాలు ఉన్నాయి. కొద్దిగా ఈ అధ్యాయము నెక్స్ట్ అధ్యాయం కొంచెం టెక్నికల్గా ఉంటుంది, కొంచెం అంటే భగవుడి యొక్క అంశాలని మనం కొద్దిగా అర్థం చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అన్నమాట. అలాగే 3 రకాల ప్రళయాలు ఉన్నాయి. మనం ఆల్రెడీ చెప్పుకుంటాం, ఒక ప్రళయం వచ్చి బ్రహ్మ యొక్క ఆయుష్ మొత్తం అయిన తర్వాత ఒక ప్రళయం వస్తుంది. అలాగే బ్రహ్మ ఒక పగలు అయ్యి ఆయన రాత్రి సమయం చేరుకున్నప్పుడు ఒక ఒక ప్రళయం వస్తుంది. ఇంకో ప్రళయం ఏంటంటే, కొంచెం చెప్పంటే మన శరీరం నాశనం అయిపోయి అయి మన విడుదల అవడం కూడా ఒక ప్రళయం అది. ఓకే, ఈ మూడు రకాల ప్రళయాలు అంటే, ఒకటేమో కాల ద్రవ్య గుణ, మూడు ప్రళయాలు, కాల ద్రవ్య గుణ ప్రళయాలు. సో కాల ప్రళయం ఏంది అంటే, ఇది కాలం వల్ల అన్ని బ్రహ్మాండాలు, అదే ఈ భౌతిక ప్రపంచంలో అన్ని బ్రహ్మాండాలు మొత్తం నాశనం అయిపోతాయి అన్నమాట. ఇప్పుడు బ్రహ్మ ఆయువు తర్వాత, ఆయుష్ మొత్తం అయిపోయింది అనుకోండి, అంటే బ్రహ్మ 100 సంవత్సరాల తర్వాత వచ్చే ఒక ప్రళయాన్ని అది కాల ప్రళయం అంటుంది అన్నమాట. రెండోది ద్రవ్య ప్రళయం. ఇదేంటిది, పంచభూతాల వలన సంకర్షుడి నుండి వచ్చినటువంటి మంటల వలన, ఆల్రెడీ మనం చూసుకున్న ఇంతకు ముందు బ్రహ్మ ఒక రాత్రి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, స్వర్గలోకం వరకు అన్ని నాశనం అయ్యి స్వర్గలోకం పైన ఉన్నవి మాత్రం నాశనం కాకుండా ఉంటాయి. దీన్ని బ్రహ్మ యొక్క కల్పం అంటారు. ఒక రోజు ఒక ఒక కల్పం తర్వాత వచ్చేటువంటి ఒక ప్రళయాన్ని ద్రవ్య ప్రళయం అంటారు. ఓకే, ఆ తర్వాత గుణ ప్రళయం. ఇది ఒకరి కార్యాల వలన వాళ్ళకి ఎప్పుడు ఆయుష్ తీరుతుందో మనం చెప్పలేము. జీవుడి యొక్క ఆయుష్ అంటే మృత్యువు ఎప్పుడు వస్తుందని చెప్పడం, అలా మృత్యు వచ్చినప్పుడు అది కూడా ఒక చిన్న ప్రళయం. అది ఏంటి, మన ఆశలు లేదా మన ఆలోచనలు, మన శరీరం మొత్తం నాశనం అయిపోద్ది. సో పైన కాల ప్రభావం చేసి మొత్తం భౌతిక ప్రపంచం ప్రళయం, ద్రవ్య ప్రళయం వచ్చి బ్రహ్మాండంలో స్వర్గలోకాల వరకు జరిగేటువంటి ప్రళయం, అలాగే గుణలోకాన్ని వెళ్తే కనుక జీవుడి యొక్క మృత్యు, అది కూడా ఒక ప్రళయం. సో ఈ విధంగా మూడు రకాల ప్రళయాల గురించి చెప్పబడింది. ఆ తర్వాత 15 నుంచి 17 శ్లోకంలో 6 రకాల ప్రథమ సృష్టి అంటే ప్రాకృత సర్గ, ప్రథమ సృష్టి గురించి చెప్పబడింది. ఆల్రెడీ మనం చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం. మహాతత్వ 23 అంశాలతో కూడిన భౌతిక పదార్థాలు, తర్వాత అహంకారంలో ప్రధానంగా తమోగుణం, తన్మాత్రాలు, ఇంద్రియాలు వస్తాయి, ఇంద్రియార్థాలు వస్తాయి, ఇంద్రియార్థాల నుంచి 10 కర్మ జ్ఞాన ఇంద్రియాలు వస్తాయి, కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు వస్తాయి ముఖ్యంగా, తర్వాత దేవతలు, తర్వాత మనస్సు సృష్టించబడుతుంది, అవిద్య శక్తి అజ్ఞానం కూడా సృష్టించబడుతుంది. సో ఈ విధంగా 6 రకాల ప్రాకృత సర్గ అంటే ప్రథమ సృష్టి. సో భగవంతుడు బ్రహ్మ కూడా రాక ముందర సృష్టించినటువంటి ప్రథమ సర్గం ఇది. తర్వాత ద్వితీయ స్వర్గం, ద్వితీయ సర్గ అంటే బ్రహ్మ తర్వాత ఏం చేయబోతాడండి, ఏం చేయబోతాడు. 4 రకాలు ఉన్నాయి. ఒకటి స్థావర జీవులు. స్థావర జీవులు అంటే కదలలేనటువంటి జీవులు, అన్ని రకాల చెట్లు, ప్రముఖంగా 6 రకాలు. అలాగే జంగములు, జంతువులు, మనుషులు, దేవతలు వీళ్ళు. ఆ జంతువులు ఎన్ని రకాలు ఉన్నాయి, 8 రకాలు అంటున్నారు. మనుషులు 1 రకం మెయిన్, దేవతలు 8 రకాలు. ఇవన్నీ కూడా ముందు ముందు చూస్తాము, ఇవన్నీ కూడా తర్వాత వివరించబడతాయి క్రమంగా. బ్రహ్మ నుంచి, బ్రహ్మ యొక్క శరీరంలో నుంచి జీవులు ఎలా వస్తారు, మనువులు ఎలా వస్తారు, దేవతలు ఎలా వస్తారు, ఇవన్నీ కూడా మనం చూస్తాము తర్వాత. అలాగే 8 రకాల దేవతలు అంటే, ఇక్కడ దేవతలు ఎవరు, దేవతలు అని అంటే హ్యూమన్ కేటగిరీ కాదు, వీళ్ళు హ్యూమన్ కేటగిరీ కాదు, మనుషుల కేటగిరీలో కాకుండా అతీతమైన వాళ్ళు. అది నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ అతీతమైనది, అంటే మనుషుల లక్షణాలు లేవు వీళ్ళకి. వీళ్ళు ఎవరో చూసాం, ఒకటి విభూదాలు అంటే దేవతలు, పితృలు, అసురులు, గంధర్వులు, అప్సరులు, యక్షులు, రాక్షసులు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, భూతాలు, ప్రేతలు, పిశాచాలు, కిన్నెరలు, కింపురుషులు, ఇతరులు. అంటే ఇప్పుడు మనం అడగచ్చు ఇక్కడ అసురులు, రేంద్రియులు, యక్షులు, రాక్షసులు కూడా దేవతలు అంటే దేవతలు అని కదా. ఇక్కడ దేవతల కేటగిరీ అంటే, అంటే ఒక విధంగా చెప్పంటే మనుషుల కంటే కూడా కొంచెం విభిన్నంగా ఉండేటువంటి జాతులు, విధంగా చెప్పాలంటే. అంటే మొత్తానికి మనిషి గణం కాదు వీళ్ళు, మనిషి గణం కాకుండా ఉండేటువంటి ఇతర జీవులు వీళ్ళు. సో వీళ్ళందరూ కూడా ఈ కేటగిరీలో పెట్టారు అన్నమాట. ఆ తర్వాత వెంటనే మనం చూసే 11వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. చాలా చిన్న అధ్యాయాలు ఇవి రెండు. 11వ అధ్యాయానికి వచ్చేసరికి మాత్రం ఒక అణువు నుండి కాలం లెక్కించడం ఎలాగ, కాలాన్ని గురించి మాట్లాడాము. ఆ కాలాన్ని ఎక్స్టెన్షన్ చేస్తూ ఒక అణువుని బేస్గా పెట్టుకొని, స్టాండ్ కింద పెట్టుకొని కాలాన్ని ఎట్లా లెక్కించాలని చెప్పేసి డిస్కషన్ వస్తుంది అన్నమాట. ఒక విధంగా మనం వెనకాలకి వెళ్తే కాలం యొక్క లక్షణాల గురించి చెప్పుకున్నాము. వెంటనే డిస్కషన్ మారిపోయింది అనమాట. ప్రళయాల్లోకి వెళ్ళిపోయింది, ప్రకృతి ప్రథమ స్వర్గ గురించి వెళ్ళింది, ద్వితీయ స్వర్గ గురించి వెళ్ళింది, దేవతలు సృష్టించడం మీదకి వెళ్ళిపోయింది. అయితే అక్కడ లక్షణాల గురించి మాత్రం డిస్కస్ చేసి ఆ తర్వాత దీని క్యాల్కులేషన్ ఎలా చేయాలనేది ఇక్కడ వస్తుంది అనమాట. క్యాల్కులేషన్ అంతా కూడా కాలం యొక్క లెక్కింపు ఇక్కడ వస్తుంది. ఇది 11వ అధ్యాయం. సో పరమాణు అంటే ఏంటి అంటే, అణువు అంటున్నా కదా, అణువు అనే మాటలు కాబట్టి పరమాణు అంటే ఏంటి అంటే విడగొట్టలేని అతి చిన్న పదార్థం, దాన్ని పరమాణు అంటామండి. విడగొట్టలేని అతి చిన్న పదార్థం. పరమ మహాన్ అంటే పరమాణువులు మొత్తం కలిస్తే, ఈ భౌతిక సృష్టిలో పరమాణం మొత్తం కలిస్తే ఎంత పెద్ద పదార్థం అవుతుందో, ఎంత మొత్తం పదార్థం అవుతుందో దాన్ని పరమ మహాన్ అంటారు. పదార్థం ఎలాగో అలాగే కాలం కూడా అతి చిన్నదిగాను పెద్దదిగాను లెక్క వేయచ్చు. ఓకే, పరమాణుతం అంటే ఒక అణువుపై సూర్యుడు ప్రయాణించే కాలం. ఒక అణువు ఉందనుకోండి, ఆ అణువుపై సూర్యుడు ప్రయాణించే కాలం. అణువు చాలా చిన్నది, దాని మీద ఎంత సూర్యుడు ప్రయాణిస్తాడో, దాని యొక్క ఫోకస్ అణువు మీద ఎంత వరకు ఉంటుందో, ఎంత ఎంత టైంకి అది ప్రయాణిస్తుందో దాన్ని పరమాణుతం అంటారు. పరమ మహాన్ కాలం అంటే ఏంటంటే సృష్టి ఆరంభం నుండి నాశనం వరకు అయ్యేటువంటి కాలాన్ని పరమ మహాన్ కాలం అంటారు. అంటే అణువు మీద పడేటువంటి సూర్యుడు ప్రయాణం ఎంత చాలా చిన్నది కదా, మిల్లీ సెకండ్స్ లో సూర్యుడు ప్రయాణించేస్తాడు. సూర్యుడు ఒక అణువు మీద ప్రయాణించగలుగుతాడు. ఇప్పుడు ఒక ఫుట్బాల్ మీద ఇంత పెద్ద ఫుట్బాల్ ఉందనుకోండి, ఒక ఫుట్బాల్ మీద సూర్యుడు ప్రయాణించే కాలం అంటే, ఓకే, సూర్యుడు ఇటువైపు నుంచి ఇటువైపుకి రావడానికి ఒక 5 సెకండ్స్ పడుతుంది అనుకోండి, ఇటు తీసుకొచ్చి ఇటు వెళ్ళడానికి. దీని కాలం ఎంత? 5 సెకండ్స్. ఒక అణువు పైన సూర్యుడు ప్రయాణం ఎంత ఉంటుంది? దాన్ని పరమాణుతో అంటున్నాడు. అఫ్కోర్స్ ఇప్పుడున్న కాంటెక్స్ట్ లో ఈ పరమాణుతో అసలు ఈ క్యాల్కులేషన్స్ లేవు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఇప్పుడు మన స్టాండర్డ్స్ వేరు. ఇప్పుడు మన సెంటీమీటర్స్ అని, లేకపోతే మీటర్స్ అని అట్లాంటి ఒక డిస్టెన్స్, అంతకుముందు ఏమనే వాళ్ళు గజాలు, అడుగులు, గజాలు, ఇట్లా రకరకాలుగా ఎట్లయితే వేరే వేరే నామకరణం ఉన్నిందో లెక్క ప్రకారంగా. అలాగే ఒకప్పుడు కాలం యొక్క లెక్క ఎలా తీసేవారంటే, ఒక అణువు మీద ఎంతసేపు అది ప్రయాణిస్తుందో అది పరిగణిస్తూ ఎంటైర్ హోల్ సృష్టి ప్రారంభము ప్లస్ అంతము ఎంత సమయం పడుతుందో దాన్ని పరమ మహాన్ కాలం అని చెప్పి ఒక లెక్క వేయబడింది అనమాట. అలాగే 5 నుంచి 12 శ్లోకాల్లో కాలం యొక్క విభజనలు చెప్పబడింది. కొంచెం డిస్క్ అది కొంచెం ఎలాబరేట్గా ఉంది, కానీ అది మరీ టెక్నికల్గా ఉంది, చాలా టెక్నికల్గా ఉంది. జస్ట్ ఊరినే పైన చెప్పడానికి ప్రయత్నించండి, ఓకే, అంత లోతు కూడా మనం పోయి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, కాలం అనేది భగవంతుడి యొక్క అదృశ్యమైనటువంటి ఒక శక్తి. కానీ విపరీతమైన ప్రభావం చూపించేటువంటి ఒక శక్తి, ఒక విధంగా కాలము భగవంతుడి యొక్క ప్రతినిధి. ఈవెన్ కృష్ణ భగవద్గీత చెప్పారు కదా, నేను సర్వాన్ని అంతమొందేటువంటి కాలాన్ని అంటాడు కృష్ణుడు మొత్తం. అంటే అర్జునుడు విశ్వరూపం చూపించినప్పుడు, కృష్ణుడు యొక్క విశ్వరూపం చూపించినప్పుడు అర్జునుడికి అసలు నువ్వు ఎవరు అంటాడు అన్నమాట. అదంతా ఆయన విశ్వరూపం చూసి భయపడిపోతూ అసలు నువ్వు ఎవరు అంటే, నేను సర్వాన్ని అంతమొంది చేయటువంటి వచ్చినటువంటి కాలాన్ని అంటాడు. ఇప్పుడు మనము కాలం ఒకటే మనల్ని మాయలో పెట్టగలుగుతుంది. కాలం చూస్తూ చూస్తూ చూస్తూనే మనం గమనించకుండానే మన మీద చాలా ప్రభావం చూపించి ఉంటుంది. శారీరకంగా మానసికంగా చాలా చాలా ప్రభావం చూపిస్తుంటుంది. సో జనరల్గా మనం చూసినప్పుడు అదే అద్దం ముందర మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా మనం చూసుకుంటూనే వస్తూనే ఉన్నాం. కానీ మనం ఎప్పుడు మన అద్దం చూస్తున్నప్పుడల్లా కూడా మన ఫీచర్స్ అంటే మన లక్షణాలు పెద్దగా చేంజ్ కాలేదు అనిపిస్తూ ఉంటుంది, పెద్ద మార్పు చెందలేదని అనిపిస్తుంది. కానీ ఒకసారి మనం పాత ఫొటోస్ కానీ తీసి చూస్తే, అప్పుడు మనం ఇట్లా ఉన్నాయని చెప్పి మనం ఇట్లా అయిపోయినామా? ఒకప్పుడు నేను తెల్లగా ఉండేవాడిని, ఇప్పుడు నల్లగా అయిపోయాను. ఒకప్పుడు నేను బాగా మృదుగా లేకపోతే ఉత్సాహంగా ఉన్న నేను ఇప్పుడు నేను ఇట్లాగా అయిపోయాను. కానీ రోజు మనం చూస్తూనే ఉన్నాం, రోజు మన గమనంలోనే ఉంది అనుకుంటున్నాము. కానీ మనం దాన్ని పట్టించుకోలేనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. మనం ఎంతో కాలమైన తర్వాత మనం రిలీజ్ అవుతాం అనమాట, ఓ చాలా జరిగిపోయింది మనం మేల్కొనే లోపల అనుకుంటాం. సో అంటే హోల్ ఉద్దేశం ఏంటంటే కాలం గురించి విదురు అవడానికి కారణం, సో మనల్ని మనకి ఒక విధంగా మనం గుర్తు చేయడం అనమాట. ఆయన ఏమనంటే కాలం భగవంతుడి యొక్క శక్తి, కాలాన్ని వేస్ట్ చేయకూడదు, మళ్ళీ అది మనకి తిరిగి రాదు. కాలం మన మీద ఎటువంటి ప్రభావం మన దగ్గర చూపించగలుగుతుంది, సర్వాన్ని హరించగలుగుతుంది కాలం. సో అది మనకి ఒక విధంగా అంటే మనకు గుర్తు చేయడము లేదా దాని యొక్క ప్రాముఖ్యత మనకు తెలపడానికి సో విదురుడు మైత్రేయుడు అడుగుతాడు అనమాట. అక్కడ కాలం యొక్క విభజనలు కూడా ఉన్నాయన్నమాట, 5 నుంచి 12 వరకు. కానీ ఆ కాలం యొక్క విభజనలు టెక్నికల్గా ఉన్నాయి, సో నేను దాంట్లో పోదలుచుకోలేదు. మీరు చదివి ఇండివిజువల్గా ఒకవేళ ఇండివిజువల్గా మీరు అడిగితే అప్పుడు మనం డిస్కస్ చేస్తాం. అలాగే 13 నుంచి 14 శ్లోకాల్లో 5 రకాల సంవత్సరాలు ఉన్నాయి. అంటే సూర్యుడు తగినట్టుగా వచ్చేటువంటి కాలం సంవత్సరం మనకి 365 డేస్. అలాగే చంద్రుడు తగినట్టుగా కాలం ఏంటి, అలాగే కన్స్టలేషన్స్ ఉన్నాయి, 27 కన్స్టలేషన్స్, చుక్కలు యొక్క స్థానాన్ని బట్టి అదొక కాలాన్ని చెప్పచ్చు. అలాగే గురు గ్రహం జూపిటర్ అంటారు ఇంగ్లీష్లో, సో దాని యొక్క కాలం ప్రభావం దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం కానీ కాలం లెక్కిస్తే అది ఒక కాలాన్ని ఇస్తుంది. అట్లాగా 5 రకాల సంవత్సరాలు ఉన్నాయి. సూర్యుడితో ఒక క్యాల్కులేషన్ వస్తుంది, చంద్రుడితో ఒక క్యాల్కులేషన్ వస్తుంది, అలాగే చుక్కలతో కొన్ని ఒక క్యాల్కులేషన్ వస్తుంది, ఒక సంవత్సరం అంటే ఏంటి అనేది. అలాగే జూపిటర్ దాని ఒక అట్లా రకాల 5 రకాల సంవత్సరాలు ఉన్నాయి అన్నమాట. అయితే వీటన్నిటి మధ్యలో కనీసం ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి సూర్యుడిని మనం పూజించాలి. ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి సూర్యుడిని మనం పూజించాలంట. ఎందుకని అంటే వెలుగు వేడితో మనల్ని ఉత్తేజపరుస్తుంది, భౌతిక మాయ నుండి విడుదల చేస్తుంది, స్వర్గానికి దారి వెడల్పు చేస్తుంది. సో సూర్యుడు వెలుగు మరి వేడి, మరి సూర్యుడు లేకపోతే అవి జరగవు. ఈ సృష్టిలో ఆల్మోస్ట్ లేనట్టే ఈ సూర్యుడి వల్లనే సమస్త నడుస్తూ ఉంది. అలాగే భౌతిక మాయ నుండి విడుదల అంటే ఎస్ సూర్య భగవాన్ని మనం పూజించడం వల్ల సూర్యుడిని కృష్ణుడు ప్రతినిధిగా మనం ఆలోచించుకొని కానీ మనం కానీ పూజిస్తే సూర్యుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో కృష్ణుడు చెప్పారు కదా భగవద్గీతలో నేను ఫస్ట్ నేను సూర్య భగవానికి చెప్పానని. సో భగవంతు సూర్య భగవానుడు మనకి ఆ జ్ఞానాన్ని మనకి ఆయన ప్రసాదించి ఈ భౌతిక మాయ నుంచి మనం తప్పించుకోగలుగుతాం. మూడు స్వర్గానికి దారి వెడల్పు చేస్తుంది. మనం చూసాం కదా ఉత్తరాయణం సమయంలో దక్షిణాయనం సమయంలో పగటి పూట చనిపోతే వాళ్ళు మళ్ళీ తిరిగి రారు. అలాగే ఎవరైతే దక్షిణాయనం సమయంలో ఇదంతా కూడా మనకి 8వ అధ్యాయంలో వస్తుంది భగవద్గీత. అంటే సూర్యుడి ప్రభావం ఎంతో కొంత ఉంది. సో సూర్యుడిని అందుకే 5 సంవత్సరాలు మనం పూజించాలి అనేటువంటి భావన రోజు మనం పూజిస్తే కృష్ణుడికి నమస్కారం పెట్టి మనం కృష్ణుడు ప్రతినిధిగా మనం గుర్తిస్తే మనకి మంచిదే అనమాట. సో ఇప్పుడు విదురుడి ప్రశ్న, కల్పానికి మించి జీవించే వారి గురించి వివరించండి భృగు మహర్షి. కల్పానికి మించి అంటే బ్రహ్మ ఒక రోజుకు మించి ఎవడైనా ఇంకా ఎవరికైనా ఆయుష్ గాని ఉంటే వాళ్ళ గురించి మాకు వివరించండి అని చెప్తాను అనమాట. అది ఆయన ఎవరు అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పి భృగు మహర్షి ఒక కల్పానికి మించి ఆయన జీవించగలుగుతాడు. మరి వాళ్ళందరి గురించి మనం తెలుసుకోవాలి అంటే సో వాళ్ళ యొక్క అంటే వాళ్ళ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ మన ఆస్థితిలో మనం ఉండగలగాలి. వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలంటే అందుకే ఇక్కడ అడుగుతారు, సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా కాలం యొక్క గమనాన్ని మీరు అర్థం చేసుకోగలరు? ఆధ్యాత్మిక దృష్టి వలన దీన్ని అర్థం చేసుకోగలుగుతాం మనం. సో కల్పానికి మించి జీవించే వాళ్ళ గురించి మనం తెలుసుకోవాలి అంటే వాళ్ళ లక్షణాల గురించి మనం తెలుసుకోవాలి అని అంటే మనం కూడా సాక్షాత్కారం పొందిన వ్యక్తిగా ఉండాలా, అప్పుడే మనం ఈ కాలం యొక్క గమనాన్ని అర్థం చేసుకోగలుగుతాము. అది కూడా ఆధ్యాత్మిక దృష్టి వల్ల మనం దాన్ని అర్థం చేసుకోగలుగుతాం, లేకపోతే మనం అర్థం చేసుకోలేము మనం. అందుకే భక్తులు చాలా విషయాలు ఆధ్యాత్మిక విషయాలు భౌతిక స్థితిలో ఉన్నప్పుడు మనకి వాటి అర్థం కావన్నమాట. ఉదాహరణకి కొంతమంది అసలు మనం ఎప్పుడు వచ్చాము ఈ వైకుంఠం నుంచో లేదా గోలోకం నుంచో, అసలు మనం ఎప్పుడు వచ్చాము ఇక్కడికి, ఎందుకు వచ్చాము మనం ఇక్కడికి అని ప్రశ్న వేస్తారు. అప్పుడు మనం సమాధానం చెప్తాం కానీ మనకు కన్విన్స్ కావు మనం ఆ సమాధానాన్ని. అది ఎప్పుడు వచ్చాము ఎందుకు వచ్చాము అని తెలుసుకోవాలంటే వాస్తవానికి మనం కూడా ఆ వాతావరణానికి మనం వెళ్ళగలగాలి లేదా ఆ స్థితికి మనం వెళ్ళగలగాలి. అంటే దేహాన్ని అతీతంగా మన దివ్య స్వభావాన్ని మనం తెలుసుకోగలిగితే ఆ దివ్య స్వభావం నుంచి మనం అప్పుడు మనం తెలుసుకోగలుగుతాం అనమాట. మనం అసలు ఈ భౌతిక ప్రపంచం ఎందుకు రావాల్సి వచ్చింది, ఏం తప్పు జరిగింది లేదా ఏం పొరపాటు జరిగింది మనం ఇక్కడికి రావడానికి అన్న పాయింట్ అర్థమవుతుంది. అలాగే ఇక్కడ కూడా మైత్రుడు అంటున్నాడు, ఎస్ నువ్వు కల్పానికి మించి ఎవరైతే జీవిస్తున్నారో వాళ్ళ గురించి నువ్వు తెలుసుకోవాలి అంటే నువ్వు ఆత్మసాక్షాత్కారం పొందిన వ్యక్తిగా ఉండాలి, అప్పుడు మాత్రమే దాన్ని అర్థం చేసుకోగలుగుతాం ఎవరుంటున్నారు ఎందుకుంటున్నారు. కల్ప సమయానికి మించి ఒకవేళ ఎవరైనా జీవిస్తే వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళకున్న శక్తులు ఏంటి ఇప్పుడు మనకు అర్థమవుతుంది. లేకపోతే ఇవన్నీ ఒట్టి కట్టుకథలు, ఇవన్నీ ఒట్టి మాటలు, ఇవన్నీ అనుకుంటాం మనం. ఇవన్నీ కూడా మనకి ఆధ్యాత్మిక దృష్టి వలన మాత్రమే వస్తాయన్నమాట. ఆధ్యాత్మిక దృష్టి కావాలంటే ఆధ్యాత్మిక సాధన చేయాల్సిందే. సో సరే మొత్తానికి వాళ్ళ గురించి మనం వివరించాలి అంటే వారిని వివరించడానికి మైత్రేయుడు యుగకాలం ముందు వివరణ పెడతాడు. అంటే వాళ్ళ గురించి మనం తెలుసుకుంటే ఫస్ట్ అసలు కాలం యొక్క విభజన మనం తెలియాలి కదా. సో దాన్ని చెప్తూ యుగకాలం గురించి చెప్పాడు. ఆల్రెడీ మనం ఇవన్నీ మనం చాలా డిస్కస్ చేసాము, బట్ ఇక్కడ వివరణలు వస్తున్నాయి అన్నమాట. ఒక చతుర్యుగం అంటే మళ్ళీ మనం చెప్పుకున్నాం 4 యుగాలు. ఏంటది? సత్య, త్రేత, ద్వాపరి, కలియుగ. ఈ 4 యుగాల యొక్క కాల ప్రమాణం ఏంటి అంటే 43 లక్షల మానవ కాలం అని. ఈ 43 లక్షల మానవ కాలమే ఒక చతుర్యుగము దేవతలకి 12,000 కాలం సంవత్సరాలు అవుతుంది. మానవులకి 43 లక్షల సంవత్సరాలు అయితే దేవతలకి అదే సమయం దేవతలకు వచ్చి 12 వేల సంవత్సరాల కాలం. అలాగే యుగ ధర్మం అంటే చెప్పుకున్నాం, ఒక్కొక్క యుగానికి ఒక ధర్మం ఉంటుంది. అలాగే సంధ్యాకాలం, యుగ సంధ్య అంటారు. యుగ సంధ్య అంటే 2 యుగాల మధ్యలో జరిగేటువంటి కాలం, అంటే సత్యయుగానికి త్రేతాయుగానికి మధ్య 10 వేల సంవత్సరాలు అటువైపు నుంచి, సత్యయుగం నుంచి 10 వేల సంవత్సరాలు త్రేతాయుగం నుంచి వచ్చేటువంటి ఆ కలయిక ఏదైతే ఉందో ఆ జంక్షన్ ని యుగ సంధ్య అంటారు, యుగ సంధ్య. అలాగే త్రేతాయుగానికి ద్వాపర యుగానికి, త్రేతాయుగంలో 10 వేల సంవత్సరాలు, ద్వాపర యుగంలో 10 వేల సంవత్సరాలు, దీన్ని ఏమంటారు యుగ సంధ్య అంటారు. అలాగే ద్వాపర యుగంలో 10 వేల సంవత్సరాలు, కలియుగంలో 10 వేల సంవత్సరాలు, ఈ రెండు ఒక జంక్షన్ ని యుగ సంధ్య అంటారు. అంటే యుగ సంధ్య అంటే ఏంటి అంటే, ఎస్ కలియుగం స్టార్ట్ అయినప్పటికీ కూడా కొంత ద్వాపరయుగ ప్రభావం ఉంటుంది, అలాగే ద్వాపరయుగం ప్రారంభమైనప్పుడు కొంత త్రేతాయుగ ప్రభావం ఉంటుంది. ఏది? ఆ 10 వేల సంవత్సరాలు. ఉదాహరణకి ఇది కలియుగం, కానీ వాస్తవానికి ఇంకా మన కలియుగ తీవ్ర ప్రభావాలు ఇంకా మన మీద లేదు ఇంకా. ఎందుకంటే మన ఇంకా సంధ్యలోనే ఉన్నాం మనం ఇంకా. ఎందుకంటే ఇప్పటి వరకు కలియుగం స్టార్ట్ అయ్యి 5 వేల సంవత్సరాలే స్టార్ట్ అయ్యింది. యాక్చువల్లీ ఇంకా 10 వేల సంవత్సరాల దాకా టైం ఉంది. ఏంటి, యుగ సంధ్యలో నుంచి ఇంకా మనం బయటికి రాలా, యుగ సంధ్యలో ఇప్పుడు మనం ఉన్నాం. సో యుగ సంధ్యలో ఉన్నాం కాబట్టి ఇంకా కొంత ద్వాపర యుగ ప్రభావం ఉంది కాబట్టి ఇంకా అంత తీవ్రమైన కలి ప్రభావం ఇంకా మనం చూడడం లేదు. ఒకసారి 10 వేల సంవత్సరాలు కానీ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుతుందన్నమాట యాక్చువల్, అసలు ఘోరమైనటువంటి కలి ప్రభావాన్ని అప్పటి నుంచి స్టార్ట్ చూస్తాం. సో కాబట్టి చాలా, ఎందుకంటే ఈ టైం చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ టైం వదిలి మళ్ళీ మనం ఇంకోసారి మనం జన్మెత్తాల్సి వస్తే, అతి తీవ్ర కలి ప్రభావం ఉండేటువంటి పరిస్థితి మనకి జన్మిస్తే మాత్రం అప్పుడు మనకి ఈ హరే కృష్ణ మంత్రం కానీ, ఈ భక్తులు కానీ, ఈ సాంగత్యం మనకు దొరికే అవకాశం మనకి లేదు. కాబట్టి 4 యుగాల్లో క్షీణించే ధర్మం, తర్వాత ప్రతి యుగంలో ధర్మం క్షీణిస్తూ వస్తుంది అన్నమాట. 4వ వంతు అంటే 25% ధర్మం క్షీణించుకొస్తుంది. సత్యయుగంలో ఫుల్ గా ఉంటుంది, త్రేతాయుగంలో కాలు భాగం తగ్గిపోతుంది, అలాగే ద్వాపరయుగంలో సగ భాగం వెళ్ళిపోతుంది, కలియుగంలో ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది చివరికి వెళ్ళేసరికి. సో ధర్మం క్షీణించుకుంటూ వెళ్తూ వస్తుంది. అలాగే స్వర్గలోకం పైన మహర్లోకం బ్రహ్మలోకం వరకు పగలు 1000 చతుర్యుగాలు, ఆల్మోస్ట్ సేమ్ కాలమే, అదేం ప్రాబ్లం లేదు. అలాగే మను కాలం అంటే ఏంటి అని చెప్తున్నాడు. ఒక మను కాలం అంటే ఒక కల్పం, ఒక కల్పం అంటే బ్రహ్మ యొక్క 1000 చతుర్యుగాలు, 1000 యుగ చక్రాలు. 1000 యుగ చక్రాల్లో 14 మంది మనువులు వస్తారు. ఒక 1000 యుగ చక్రాలు 14 మంది మనువులు అంటే 1000/14 అని డివైడ్ చేస్తే 71 యుగ చక్రాలు, 71 యుగ చక్రాలు లేదా చతుర్యుగాలు లో ఒక మను వస్తాడు. ఆ మను వచ్చే టైమే ఒక మన్వంతరం అంటాం అన్నమాట. అంటే 71 యుగ చక్రాలు ఒక మన్వంతరం. ఆ మన్వంతరంలో సప్తఋషులు వస్తారు, దేవతలు వస్తారు, మను చక్రవర్తి వస్తాడు, బ్రహ్మ స్వయంగా వచ్చి 3 లోకాలు సృష్టిస్తాడు. ప్రతి మన్వంతరంలో భగవంతుడు అనేక అవతారాల్లో మళ్ళీ పోషిస్తూ ఉంటాడు. సో బ్రహ్మ ఒక కల్పంలో 14 మంది మనువులు వస్తారు. అంటే 1000/14 మందిని డివైడ్ చేస్తే 71 యుగ చక్రాలకు ఒక మను వస్తాడు, మను చక్రవర్తి. ఆ మను చక్రవర్తి పాలించే కాలంలో సప్తఋషులు వస్తారు, ఉంటారు, దేవతలు ఉంటారు, భగవంతుడి యొక్క అవతారం కూడా ఉంటుంది అన్నమాట. అలాగే కల్పాంతర వినాశనం 28 నుంచి 32 శ్లోకం వరకు. కాలాగ్ని రుద్రుడు 3 లోకాల నాశనం చేశాడు. జీవులు గర్భదక్ష విష్ణు దాంట్లోకి ఎంటర్ అవుతారు. ఆ సమయంలో 3 లోకాలు మాయమయ్యి సూర్యచంద్రులు కాంతి లేదు, ఉండదు. సంకర్షణ నోటి నుండి వెలువడే అగ్ని కారణంగా మహర్లోకానికి జనులు జనలోకానికి వెళ్ళిపోతారు. ఇది ఒక కల్పాంతర వినాశనం. అంటే బ్రహ్మ ఒక రోజు అయిన తర్వాత వచ్చేటువంటి వినాశనం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం అందరిలో. అంటే మహర్లోకం నుంచి వాళ్ళంతా కూడా హ్యాపీగా వాళ్ళు పై లోకాలకి వెళ్ళిపోతారు. సంకర్షణ నుంచి విపరీతమైనటువంటి వేడి వల్ల మిగతా లోకాలన్నీ దహించుకోబడతాయి. కాబట్టి ఆ సమయంలో జీవులందరూ కూడా గర్భదక్షాయ విష్ణువు యొక్క శరీరంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. ఇప్పుడు సముద్రాలు పొంగి ముల్లోకాలు మునిగిపోతాయి. అప్పుడు అనంతుడి మీద శయనిస్తూ జనలోక వాసులచే కీర్తింపబడుతూ నీటిలో ఉంటారు. చెప్పిన పై లోకాలు ఉన్న వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు గర్భదక్ష విష్ణుని కీర్తిస్తూ ఉంటారు అన్నమాట. మిగిలిన లోకాలన్నీ కూడా సముద్రం ఉప్పొంగి, గర్భదక సముద్రం ఉప్పొంగి అన్ని కూడా నాశనమైపోతాయి అన్నమాట. సో ఆ విధంగా కల్పాంతరంలో అంటే నాశనం ఎట్లా నాశనం చెప్తా చెప్తున్నాడు. ఇప్పుడు బ్రహ్మకాలం ఇవన్నీ మనం ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము భగవద్గీతలోనే. బట్ మీకు రెఫరెన్స్ కావాలంటే 3వ స్కందం సో 11వ అధ్యాయంలో మీకు కాలం యొక్క ప్రభావం, కాలం యొక్క క్యాలిక్యులేషన్ లెక్క ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనకి వివరించబడ్డాయి అన్నమాట ఇక్కడ. సో 10వ అధ్యాయంలో కాలం యొక్క లక్షణాలు చెప్పారు. ఇక్కడ కాలం యొక్క లెక్కింపు, ఎందుకంటే ఇవన్నీ విదురుడు అడిగాడు అన్నమాట మైత్రేయుడు. సో ఈ విధంగా బ్రహ్మ ఆయుష్ కూడా చివరకు చేరుకుంటుంది. పరార్థము, ఒక పరార్థ అంటే బ్రహ్మ యొక్క 50 సంవత్సరాలు టోటల్ గా జీవించే బ్రహ్మ 100 సంవత్సరాలు. బ్రహ్మ 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 2 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల కాలాన్ని ఒక పరార్థం అంటారు. అప్పుడు బ్రహ్మకాలం మొత్తాన్ని 2 పరార్థాలు అంటే 2 యాభైలని, 2 యాభైలు అంటే 100 సంవత్సరాలని. ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క పేరు ఉందన్నమాట. 100 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరంలో 365 రోజులు, 365 రోజుల్లో ప్రతి రోజుకి ఒక ఒక నామం ఉందన్నమాట. ఉదాహరణకి బ్రహ్మకల్ప అంటే 1వ పరార్థంలో మొదటి రోజు. 1వ పరార్థం అంటే ఏంటి, మొదటి 50 సంవత్సరాల యొక్క ఫస్ట్ డే. ఫస్ట్ డే ఏమంటే బ్రహ్మకల్ప అంటారు. అంటే బ్రహ్మకల్ప అంటే ఫస్ట్ డే బ్రహ్మ సృష్టించిన బయటకు వచ్చిన రోజు. 4 వేదాలతో వస్తాడు ఫస్ట్ అతను. అదే ఇందాక మనం చెప్పాం కదా బ్రహ్మ గర్భదక్ష విష్ణు నాభిలో నుంచి రావడం, ఇదంతా కూడా ఫస్ట్ డే జరుగుతుంది బ్రహ్మకల్పం. తర్వాత పద్మకల్పం, గర్భదక్ష నాభిలో నుంచి బయటికి వచ్చిన రోజు. వరాహ కల్పం, 2వ పదార్థంలో మొదటి రోజు వరాహుడి ఆవిర్భావం. 2వ పరార్థం అంటే 250 సంవత్సరాల్లో మొదటి రోజు పరార్థం, వరాహ ఆవిర్భావం. ఆ విధంగా చూస్తే కనుక అల్పమైన బ్రహ్మ బ్రహ్మాండ కాలం, ఎందరూ కూడా అల్పులే మొత్తానికి. ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్ లో, ఇన్ని వేల సంవత్సరాలు బ్రహ్మ ఉంటే ఆ బ్రహ్మ కరదక్ష విష్ణు యొక్క ఊపిరి. ఒకసారి ఊపిరి తీసుకొని ఊపిరి వదిలితే మొత్తం సృష్టి అంతా బయటకు వచ్చి మళ్ళీ సృష్టి అంతా లోపలికి వెళ్ళిపోయిందన్నమాట. అందుకే ఇక్కడ అల్పమైన బ్రహ్మ బ్రహ్మ మరి బ్రహ్మాండ కాలం అల్పమైంది. సో దాని గురించి మనకి ఇక్కడ వివరణలోకి వెళ్తున్నాను. సో బ్రహ్మ యొక్క పరార్థము కరదక్ష విష్ణుకి ఒక నిమేష అంటే ఒక క్షణం కంటే తక్కువ. ఇది బ్రహ్మ యొక్క పరార్థము అంటే 50 సంవత్సరాలు ప్రదక్ష విష్ణుకి ఒక క్షణం కంటే కూడా తక్కువ. కాలం అందరినీ అన్నిటినీ నియంత్రిస్తుంది ఒక్క భగవంతుని తప్ప. పెద్ద పెద్ద విశ్వాలు కూడా కాలదక్ష విష్ణు శ్వేతరంధ్రాల నుండి పరమాణువులుగా బయటికి వస్తాయి. కృష్ణుడే అన్ని కారణాలకి కారణము, మహావిష్ణువు ధామం శాశ్వతము అని చెప్పి చెప్పబడినప్పుడు ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనం వాటి వివరంలోకి వెళ్ళట్లేదు. సో మీరు ఒకసారి మన భాగవతం ప్రభాత వారసి భాషలో ఒకసారి చదవండి. ఎన్నో సాంకేతిక అంశాలు ఉన్నాయి దీంట్లో. ఇది ఈ ఫోరంలో అంటే ఈ డిస్కషన్లో వాటి వివరంలోకి వెళ్ళలేము. బట్ ఇండివిజువల్ మీరు చదివి కొద్దిగా మీకు కొంచెం లోతుగా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం ఇండివిజువల్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా ఈరోజు మనం మూడో స్కంధం 10వ అధ్యాయంలో ఏ విధంగా బ్రహ్మ భగవడి యొక్క ఆశీస్సులతో విసర్గని ఆయన ప్రారంభించి 14 విభాగాలు చేస్తాడు. విభాగాలు చేసిన తర్వాత కాల యొక్క లక్షణాలని విదురుడు అడుగుతాడు. సో కాల యొక్క లక్షణాలు వివరించబడింది. క్రమంగా ఎటువంటి విసర్గలు జరుగుతాయి, ప్రథమ సృష్టి, తర్వాత ద్వితీయ సృష్టి, తర్వాత దేవతలు, దేవతల విభాగాలు, తర్వాత కాలం యొక్క లెక్కింపు వస్తుంది. ఆ లెక్కింపులో భాగంగా యువకాలము, మనుకాలము, కల్పాంతర వినాశనము, బ్రహ్మకాలము. ఆ బ్రహ్మకాలం కూడా కాలదక్షాయ విష్ణువుకి ఒక నిమేష, అంటే ఎంత అల్పమైందో మనం ఇక్కడ వివరిస్తున్నాను అనమాట. కాబట్టి ఈ విధంగా మనం ఈరోజు మనం డిస్కస్ చేసుకున్నాం. ప్రతి సెషన్ క్లోజ్ చేస్తున్నాను. ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు అడగండి. శ్రీల ప్రభుపాదకి జయ, అనంత కోటి వైష్ణవులకి జయ, గ్రంథరాజ శ్రీమద్ భాగవతానికి జయ.